మనుష్యోహం, అహం మనుష్య, లోకం వ్యవహార యునో వరల్డ్ ఇంటరాక్షన్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ వన్ ఐ సే మనుష్యోహం, దట్ ఈజ్ అర్థాభ్యాస. అండ్ దెన్ అభిమాన, దిస్ ఈజ్ మై హౌస్ ఎట్సెట్రా, ఇట్ ఈజ్ సంసర్గాధ్యాస. అండ్ దెన్ విత్ రిఫరెన్స్ టు ద బాడీ, ద సెల్ఫ్ ఇమేజ్ ది పర్సన్ డెవలప్స్ బేస్డ్ ఆన్ ది బాడీ ఈజ్ కాల్డ్, దట్ మీన్స్ ఐఎమ్ వైట్, ఐఎమ్ బ్లాక్, ఐఎమ్ బ్యూటిఫుల్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ ఈస్ కాల్డ్ జ్ఞానాధ్యాస. ఎనీవేర్ అభిమాన ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇట్ ఈస్ జ్ఞానాధ్యాస. సో లైక్ దట్ ది వ్యవహార ఈజ్ మేడ్ పాసిబుల్ బై అధ్యాస. ఇది దిస్ అధ్యాస ఈజ్ కాస్డ్ బై మిథ్యాజ్ఞాన, మిథ్యాజ్ఞాన నిమిత్త. సో మిథ్యాచత తజ్ఞానం అంటే మిథ్యాజ్ఞానం. లైక్ దట్ వీ హవ్ సీన్ ఇట్ కెన్ బి లుక్డ్ ఎట్ ఇన్ అ డిఫరెంట్ వే. యాజ్ ఐ సెడ్ యెస్టర్డే, ఇట్ ఈజ్ జ్ఞాన వర్సెస్ మిథ్యాజ్ఞాన. ఓకే, సో యు సీ అహమి ఇదమహ అత్యంతాభావ ఈజ్ జ్ఞానం. ఇన్ ఐ ది దిస్నెస్ ఈజ్ ఆల్టుగెదర్ ఆబ్సెంట్, దట్ ఈజ్ జ్ఞానం. ఓకే, బికాస్ అహం ఇదం ఈజ్ అధ్యాస, యూనో. సో ఇన్ ది ఐ దిస్నెస్ ఈజ్ టోటల్లీ అబ్సెంట్, దట్ ఈస్ జ్ఞానం, దట్ ఈస్ జ్ఞాన. ఇఫ్ దట్ ఈస్ జ్ఞాన, దెన్ వాట్ ఈస్ మిథ్యాజ్ఞాన? నౌ ఐఎమ్ నాట్ సెయింగ్ మిథ్యాజ్ఞానం, ఐఎమ్ సెయింగ్ మిథ్యాజ్ఞాన. ఇట్ ఈస్ టూ వర్డ్స్, మిథ్యాజ్ఞాన. మిథ్యా ఈజ్ ఎడ్జెక్టివ్ టు జ్ఞాన. ఇట్ ఈస్ లైక్ సెయింగ్ నాలెడ్జ్ అండ్ ఫాల్స్ నాలెడ్జ్, ఆర్ అండర్స్టాండింగ్, ఆర్ కాన్సెప్షన్, మిస్కన్సెప్షన్, దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. సో వాట్ ఈస్ ది మిస్కన్సెప్షన్? సో అహం ఇదం తాదాత్మ్య జ్ఞాన ఈజ్ మిథ్యాజ్ఞాన. సో ఐ హ్యావ్ డిఫైన్డ్ వాట్ ఈస్ జ్ఞాన, అండ్ బేస్డ్ ఆన్ దట్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఎట్ మిథ్యాజ్ఞాన. సో అగైన్ వాట్ ఈస్ జ్ఞానం? అహమి, అహమి మీన్స్ ఇన్ అహం, ఇన్ అహం. సో అహం మీ అహమి. సో ఇన్ అహం ఇదమహ అంటే ఆఫ్ ఇదం, ఆఫ్ దిస్ టోటల్ ఆప్షన్స్, ఇదమహ అత్యంత అభావ. నౌ యూ లుక్ ఎట్ యువర్ ఐ, వెన్ యూ సే ఐ, ఇస్ దేర్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఇదం ఇన్ ఇట్ ఆర్ నాట్? సో వెన్ యూ సే ఐ, ది బాడీ ఐడెంటిటీ, దట్ సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ దట్ ఐ? ఐ ఈజ్ ఎ సెల్ఫ్ ఇమేజ్. వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ఇట్? ఐఎమ్ మేల్ ఫిమేల్, దట్ కైండ్ ఆఫ్ జెండర్ ఐడెంటిఫికేషన్ ఇస్ దేర్ ఇన్ సమ్ కల్చర్స్. ఇన్ మోస్ట్ కల్చర్స్ ది జెండర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ద చైల్డ్ ఈజ్ మేడ్ టు ఫీల్ ది జెండర్ ఫ్రమ్ డే వన్. ఐ మీన్ ఫ్రమ్ నాట్ బర్త్ అలోన్, బట్ బై ది టైమ్ ది చైల్డ్ ఈ 7 year old ఆర్ ఏ 10 year old, ఎస్పెషల్లీ విమెన్ ఇన్ ఆల్ ది మోర్, సో దే ఆర్ మేడ్ టు ఫీల్ దట్ దే ఆర్ విమెన్, దట్ దే ఆర్ ఫిమినైన్. అండ్ సో ది ఎంటైర్ లైఫ్ ఈజ్ నౌ బిల్ట్ ఆన్ దట్ కాన్సెప్ట్. ఈజ్ ఇట్ నాట్ దేర్? దట్ ఈస్ అధ్యాస. సో దిస్ వే ది ఇదం ఎలిమెంట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ దట్ సెల్ఫ్ ఇమేజ్. సపోజ్ దేర్ ఈస్ సమ్ మనీ ఇన్ ది బ్యాంక్, సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ సిటింగ్ ఇన్ ది బ్యాంక్ ఇన్ ది పర్సన్స్ నేమ్, దెన్ దేర్ ఈజ్ నామాధ్యాస. అండ్ దెన్ ది రిచ్నెస్ అధ్యాస, ఐఆమ్ రిచ్. దట్ రిచెస్ ఈజ్ ఆల్వేజ్ ఇదం, ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్ బిహైండ్, యూ కెనాట్ క్యారీ ఇట్ ఈవెన్ ఇన్ టు స్లీప్, లీవ్ అలోన్ ఇన్ టు ది నెక్స్ట్ వరల్డ్. దేర్ ఫోర్ ద రిచెస్ ఆర్ లెఫ్ట్ అసైడ్ ఆల్ ది టైమ్. ఇన్ఫ్యాక్ట్ ది పర్సన్ హ్యాస్ రిచెస్ ఓన్లీ వెన్ హీ రిమెంబర్స్ రిచెస్. ఇఫ్ హీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ రిచెస్ దెన్ హీ డజంట్ హ్యావ్ రిచెస్. సపోజ్ బిల్ గేట్స్ అండ్ యూఆర్ టాకింగ్, బిల్ గేట్స్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ టాకింగ్ విత్ యూ నౌ, ఈజ్ ఏ రిచ్ మ్యాన్? నో, ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ద టాపిక్ అట్ దట్ పాయింట్. దట్స్ ఇట్, అభిమాన ఇట్ ఈజ్ ఆల్. దేర్ ఫోర్ ఆల్ ది నాన్ సెల్ఫ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఇన్ కాన్స్టిట్యూటింగ్ ది సెల్ఫ్ ఇమేజ్. నౌ ఇన్ దట్ సెల్ఫ్ ఇమేజ్ ద ఐ వృత్తి, ద అహం, ది ఐ సెన్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిస్టెన్స్ ప్యూర్ ఎక్సెప్ట్ దట్ పార్ట్, దట్ ఈస్ ది అధిష్టాన. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ద సూపర్ ఇంపోజిషన్. ది ఎంటైర్ సెల్ఫ్ ఇమేజ్ ఎక్సెప్ట్ ఫర్ దట్ అధిష్టాన, వితౌట్ అధిష్టాన సూపర్ ఇంపోజిషన్ ఈస్ నాట్ పాసిబుల్. బౌద్ధాస్ సే ఈవెన్ అధిష్టాన ఇస్ ఫాల్స్ కథం దెర్ ఇస్ నో ఐట ఇట్ ఈస్ అనుభూత అనుభూత మిథునీకరణం సో ఎక్సెప్ట్ దట్ స్మాల్ పాయింట్ వీ అగ్రీ టు ది ఎంటైర్ థింగ్ నేమ్లీ ఎవ్రీథింగ్ ఎల్స్ దట్ గోస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సింథసైజింగ్ దట్ సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ అ సూపర్ ఇంపోజిషన్ సో దిస్ కైండ్ ఆఫ్ అటాచింగ్ ఇదం ఇన్ టు అహం ఈస్ కాల్డ్ మిథ్యా జ్ఞాన అండ్ దట్ మిథ్యా జ్ఞాన ఈజ్ నిమిత్త వాచస్పతి నిశ్చిత హీ రిఫ్యూజెస్ టు టేక్ ఇట్ అస్ మిథ్యా అజ్ఞాన హీ టేక్స్ ఇట్ అస్ మిథ్యా జ్ఞాన ఇన్ ఫ్యాక్ట్ ది వర్డ్ మిథ్యా జ్ఞాన నిమిత్త హ్యావ్ యు సీ దేర్ ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కన్వల్యూటెడ్ వే ఆఫ్ టేకింగ్ ఇట్ యాజ్ మిథ్యా అజ్ఞాన యూ నీడ్ నాట్ బ్రింగ్ ఇన్ దట్ అజ్ఞాన విత్ సో మచ్ ఎఫర్ట్ ఈవెన్ వితౌట్ ది ఆ దేర్ ఈవెన్ ఇఫ్ యూ జస్ట్ బికాస్ ది సవర్ణ దీర్ఘసంధి మేక్స్ ది పాసిబిలిటీ ఆఫ్ ఆ దేర్ సో యూ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ అండ్ పుట్ ఆ దేర్ ఓకే యూ ఆర్ వెల్కమ్ టు దట్ బట్ ఈవెన్ వితౌట్ ఇట్ ఇట్ కన్వేస్ ది ఎంటైర్ మీనింగ్ మిథ్యా జ్ఞాన రాంగ్ అండర్స్టాండింగ్ ఇన్ కాంట్రాస్ట్ టు ది రైట్ అండర్స్టాండింగ్ నౌ సపోజ్ how to if you the ajnana mithya jnana is not there then adhyasa won't be there how to get rid of mithya jnana so the way of get rid of mithya jnana is make a list make a big list what all I am not make a list and then what all are not mine make another list so ego not me mind not me body not me like that you make a list you strip yourself of every possible thing that is taken as me and mine and stand utterly naked just I am what I am nothing else is attached to I am neither this nor that because when you are attaching this or that you are as though becoming something else because this or that is always something else that is always something that you see that you know and hence it is something other than you so but unfortunately all that is taken as part of I that kind of ajnana is there in one's life therefore that kind of mithya ajnana is the nimitta for the adhyasa You see, when you say mithya jnana, so it is a jnanasya mithyatvam. Jnana is now described as mithya. It is jnana, all right, it continues to be jnana, but not a simple jnana. It is mithya jnana. What is this mithyatva of jnana? Mithyatva of the jnana is adhyastatvam eva mithyatvam. That there is an adhyasa in that understanding. An element of adhyasa is somehow it has crept into that understanding. That is the mithya. You see how I tell you. Jnanam Brahma. Satyam Jnanam Anantam Brahma. Jnanam Brahma. Now in that jnanam, what happens is the totality shines in that jnanam. The totality means the total space, the total time and the total universe, total objects. All that shines in that jnanam. And then apparently conditions that jnanam. Now the jnana, which is conditioned by what shines in it, the totality, that means the totality is different from jnanam. It is anuruta, whereas jnanam is satyam. This anuruta is brought to light by jnanam. Therefore anuruta, the totality is jnaya with reference to jnana. That jnaya is made to condition, is allowed to condition the jnana by way of an identification. So that purusha or the purna brahma who identifies with the totality is called Ishvara. Therefore, unless there is adhyasa, even Ishvara you cannot establish. So adhyasa establishes Ishvara. Because brahma is a jnanam, shuddham jnanam. Undifferentiated knowledge is Brahman. Now what is Ishvara? Ishvara is the Abhimani of the totality. Abhimani of the totality means a totality consisting of Desha, Kala, Vastu. So he is Abhimani. సో హీ బ్రింగ్స్ దేశ టు లైట్ అండ్ దెన్ ఐడెంటిఫైస్ విత్ దట్ దేశ, కళా టు లైట్ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్, ద టోటల్ యూనివర్స్ టు లైట్ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్ అండ్ దేర్ బై బికమ్స్ ఈశ్వర. దేర్ ఫార్ దిస్ అధ్యాస ఎట్ ది టోటాలిటీ లెవెల్ దట్ మేక్స్ ఈశ్వర. అండ్ కమింగ్ టు ది వ్యష్టి ఇండివిజువల్, యు సీ ఐఆమ్, ఐఆమ్ ఈజ్ ది బిగినింగ్. వీ ఆల్వేస్ బిగిన్ విత్ ఐఆమ్ బికాజ్ ది సోర్స్ ఆఫ్ ఐఆమ్, ది రియాలిటీ ఫ్రమ్ విచ్ ఐఆమ్ అరైజెస్, యూ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అండ్ యూ కెనాట్ డిస్క్రైబ్ ఇట్. దేర్ఫోర్ ఐఆమ్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్. దిస్ ఐఆమ్ ఇట్ ఈస్ ది ఫస్ట్ స్పార్క్ ఆఫ్ అవేర్నెస్ దట్ హ్యాపన్స్ వెన్ యూ వేకప్ అండ్ ఇన్ ది వేక్ ఆఫ్ దిస్ ఐఆమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ షైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ది సెన్స్ ఆఫ్ టైమ్ కమ్స్ ఇన్ ది వేక్ ఆఫ్ ఐఆమ్. వితౌట్ ఐఆమ్ దెర్ ఈస్ నో సెన్స్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ది వేక్ ఆఫ్ ఐఆమ్ ది సెన్స్ ఆఫ్ స్పేస్ కమ్స్. In the wake of I am, all the objects that they come into light, including the body mind. So this is vyashti desha kala vastu. So vyashti desha kala vastu, it comes to light what is called sphuranam. It happens in the knowledge. Knowledge itself is undifferentiated, but as this knowledge, it brings the vyashti desha kala vastu into light. Then this vyashti desha kala vastu, it ends up conditioning that knowledge by adhyasa. And then the result is jiva. This is how jnanam is, when adhyasa is attached to jnanam, that becomes mithya jnana. You have the division of ishvara and jiva. So when శుద్ధజ్ఞాన అపియర్స్ యాజ్ ఈశ్వర, ఇట్ ఈస్ ది అధ్యాసిత రూప ఆఫ్ బ్రహ్మన్. అండ్ వెన్ ది సేమ్ శుద్ధజ్ఞాన అపియర్స్ యాజ్ జీవ, ఇట్ ఈస్ అగైన్ అధ్యాసిత రూప ఆఫ్ బ్రహ్మన్. అధ్యాసిత రూప మీన్స్ మిథ్యారూప ఇత్యర్థ. అండ్ నిరుపాధిక జ్ఞాన విచ్ ఈస్ means undifferentiated knowingness, awareness absolute, that is Brahman and that is Satyam. And so that Satya Vastu, Satya Jnanam is contaminated or sullied by the Adhyasa, then it becomes Mithya Jnana. And so eliminating the Adhyasa from the Jnana and making it pure apparently, that is Moksha. This is what Shruti also says, tameva viditva ati mrutyumeti. So one tam is that shuddha jnanam, Brahma. By knowing that, that means by eliminating the adhyasa, one transcends the death. He becomes amruta. Then matva devam harsha shokau jahati. Deva means that shuddha jnanam, that anadhyasita jnanam, that undifferentiated knowledge absolute, that knowingness absolute. One who realizes that as one's own swarupa, one transcends the opposites of pleasure and pain. So this is how the mithya jnana is responsible for samsara, and by eliminating mithya jnana and thereby its outcome adhyasa, you are establishing in jnana and gaining moksha. Therefore it is mithya jnana. This is how Vachaspati Mishra analyzes that vachyam, mithya jnana nimittaha. Then this adhyasa is a naisargikoyam loka vyavahara. Naisargika. What do you mean by naisargika? Okay. You see, I tell you one example. The Rajju Sarpa Bhranti is there. So, in the Rajju Sarpa Bhranti, you are ignorant of Rajju, that is Ajnana. And this Ajnana of Rajju, it causes various superimpositions. Ajnana is Ekarupa. Ajnana is Ekarupa. I am ignorant of Rajju. But the effect of that ignorance, namely, instead of looking at the Rajju, because of Ajnana, I look at it as a snake. Or I may look at it as a mala, I told you. Therefore, the karyam of the ajnana, which is the adhyasa, it can have many forms. It is bahurupa. So ajnana is ekarupa and adhyasa is bahurupa. Okay? Now, you see adhyasa, which is the effect of ajnana, is also called karya ajnana. And ajnana, which is responsible for the adhyasa, is called karana ajnana. Okay? Karana ajnanam, karya ajnanam. So rajju ajnanam is karana ajnanam. And looking, taking it to be snake, etc., is karya ajnana. Now, the word naisargika and nimitta or naimittika, the word naisargika points out karana ajnana and the word naimittika points out karya ajnana. So both the words are there. Nimittaha, mitya ajnana, nimittaha, naisargikaha. That means in every particular misconception, the original ajnana, naisargika ajnana is reflected. Naisargika is original. So I take myself to be the body. So this is mitya ajnana. Because of mitya ajnana, I take myself to be the body. This is adhyasa. And in its ground, as its basis, you have the original ajnana of atma. Originally you don't know atma to be yourself, because of which you make an adhyasa of the atma with an atma. Therefore, the adhyasa is the karya ajnana, karya ajnanam, and the original ignorance of atma is the karana ajnanam. So these are the two words. Naisargika is the karana ajnana, nimitta or naimittika is the karya ajnana. Then, you see, what is this naisargika? I will explain it to you in a little more detail. There is ajnana in the world. Suppose I look at Rajju and assume it to be a snake. This kind of ajnana, so what could be the reason for it? How that ajnana, that kind of adhyasa happens? Ajnana is in the worldly interaction, we have ajnana. And this is really adhyasa. You see, I superimpose snake on the rope, that adhyasa. It is caused by ajnana. That ajnana of what? Rajju ajnana. Now, why there is the ajnana of Rajju? Why there is ignorance of Rajju? You see, it is because of pramana prameya sannikarsha abhava. Pramana is the eyesight. Prameya is the Rajju. Sannikarsa is the contact. If between the eyesight and the object Rajju, if the contact is perfect, perfect contact only, sannikarsa, then naturally Rajju jnanam will take place. Then Rajju, these English words you can easily understand. So I need not translate every English word, because I don't see many people who don't know Sanskrit that well. Our Terry knows Sanskrit to some extent. I have now an extra advantage in this class. So, you are understanding all the words, right? So, between Rajju and the eyesight, if the sannikarsha, if the contact is all right, then jnanam will take place. So that sannikarsha abhava, the absence of sannikarsha is responsible for superimposition. There is ajnana, and because of which superimposition is there. What could be the reason for this abhava of sannikarsa in the worldly interactions? What could be the reason? Because there is ajnana because of the absence of sannikarsa, and from that ajnana came adhyasa, right? Now what could be the reason for that abhava, sannikarsa abhava? There could be a veil, means some darkness. It is not complete darkness, it is called mandandhakara. Only in mandandhakara you see a snake. You see, they say an example. One elderly person and his wife are walking on a footpath. So, there was a rope on this side. Now, when they are walking there, the elderly person has mistaken that rope to be a snake. Whereas this lady who is assisting her, she did not mistake it. Now, you see, they are returning. Now it is very dark. They are returning. So both did not make any mistake. Because in full darkness, both did not see. Therefore there is no mistake. While going, her eyesight is perfect, and so she saw it correctly. And therefore there was no mistake. Whereas his eyesight is wrong, and his eyesight was defective, and therefore could not see it properly, and therefore there is a mistake. Therefore karana apatavam means the defective sense organ is the cause of mistake. Now what happened is, also in a different situation, both have mistaken it to be snake, because the darkness is just enough to see it as an object, but it is the light is enough to see it as an object, but the light is not enough to see it as a rope. Therefore a covering factor, that means there is mandandhakara, there is some light enough to recognize it as an object, but not enough light to recognize it as a rope. That kind of a cover is responsible. Karana apatamam is also responsible. And then that is not enough. There is a sadrushya jnana. What he sees in general terms, it is comparable to, or it is similar to, what was there in his memory. Sadrushya jnana. Sarpa is in his memory. Snake is in his memory. Serpent is in his memory. And what he saw in general terms, it is similar to what is in his memory. That sadrushya jnana. So that adds to the situation, and he sees sarpa. That is the third cause. So now how many causes I told? One is a cover, a veil. So second is a defect of the eyesight. Third is a sadrushya jnana, which he has in memory. Fourth, there is an undefined fear in his mind, bhayam. The fearless person will not see snake or serpent immediately. He will wait and investigate it. He will not jump to the conclusion that there is a serpent. Really. Therefore, bhaya must be there in his heart. Bhaya contributes. Now you see, there are some kids who don't know fear. So, they see something lying there. They do not know exactly what it is. They have some sadrushya jnanam also in their memory. But because they are chivalrous and they don't know what is fear, courageous, they may not jump to the conclusion that it is a snake. Therefore, there are four reasons for making this abhyasa possible. Four reasons which establish ajnana and then bring adhyasa out of it. So ajnana is established and adhyasa is caused by all these four reasons put together. This is how ajnana and adhyasa happen day after day in our day-to-day lives. But what about the ajnana that is there with reference to atma, and then the adhyasa that is there in our lives with reference to atma? So atma is superimposed on anatma, anatma is superimposed on atma. How that happens? This Rajju Sarpa Bhranti we have thoroughly established. All causes we have put to show. Whereas this atma anatma adhyasa, you now analyze this. There is only one way of analyzing it. Naisargikoyam. It is there from birth. You cannot show the causes for this ajnana, which is responsible for the adhyasa. So this ajnana cannot be established the way you have established Rajju ajnana. Rajju ajnana is a silly thing and you could establish it. So pakka way you cannot establish it. So that point was made by Shankara by using the word naisargikaha. So because you know atma jnana is there, I don't know jnana. Now you cannot say that sannikarsha abhava is responsible for it. Sannikarsha abhava means I am unable to see atma properly with my eyes, therefore I made a mistake. You cannot say that, because atma is never available for perception at all. Therefore sannikarsha abhava as a factor responsible for ajnana is ruled out, because atma is not indriya gochara. Okay, therefore then sannikarsha abhava itself is cannot be the cause for ajnana. Then what are the various factors that make that sannikarsha bhava, etc., the discussion has no more relevant. Therefore you have to say there is ajnana for no particular cause of the world, that the causes that are there in the world which cause ajnana of rajju, etc., thereby bringing in various superimpositions, that kind of a cause is not anywhere around to fix. This is the cause for atma jnana. You cannot say anything like that. Therefore you have to say this atma jnana is we don't know when it has begun. How it began, when it began, you cannot describe. Therefore it is anadi siddha, it is beginningless, and it is coming as a flow. It is beginningless, but suppose the flow is broken, then we will not be ajnanis. But there is a flow of ajnana, and it has come into this life, and into this day it has come. That is the meaning of naisargikoyam lokam vyavaharaha. Why do you, are you escaping from the question? Then we are asking when it began, how it began, how did it begin, or when did it begin. When we ask that question, you are saying anadi siddha, it has beginningless, etc. You see, when we said anadi siddha, the answer, that kind of an answer is inevitable, because you cannot answer the question when and where, from where it came and when did it come. These questions cannot be answered, because when you say when the ajnana did begin, when you ask that kind of a question, the question has its basis in the sense of time. It implies time. And where if you ask, so from where it came, if you ask that question, it implies a sense of space. But time and space are the after effects of ajnana. Time and space are the products of ignorance. They are products of mind. Because you see how time comes, I will tell you. There is now. It is always now. Now it is now, then it is now, then it is now. It is just now, 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 now only. This now, which is always now, which is eternally now, is now in that now, which is eternal, how can there be any sense of time? There can be no sense of time. There can only be this sense of presence, not any sense of time. That sense of being alone will be there, no sense of time. But what we do, we take now and then now, so we bring in the memory into the picture. The mind, it stores all experiences in memory, and the memory is nothing but a spreading of the mind in the time scale. That is what memory is. My mind, it memorizes what happened yesterday, what happened day before, what happened 5 years back, 10 years back. That means what? The mind has a spread over the time scale. And so the spread of the mind alone is called time scale. The mind spreads itself as a movement, and that establishes the time scale as past and then present and then future, etc. Therefore there must be mind, there must be thought, and there must be division. All those things, the jnana is now conditioned, so ajnana is in full swing. Then only you have desha, then only you have kala, distinct from atma, as though distinct from atma. Therefore so desha and kala are the after effects of ajnana. And therefore you cannot ask the question when ajnana began and when వేర్ ఫ్రమ్ అజ్ఞాన కేమ్, దోస్ క్వశ్చన్స్ కెనాట్ బి ఆస్క్డ్. దెర్ఫోర్ వెన్ ది క్వశ్చన్ వెన్ అండ్ వేర్ కెనాట్ బి రిలవెంట్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ దట్ అజ్ఞాన, దట్ ఈస్ నైసర్గిక, దెర్ ఈజ్ నో అదర్ వే. నిసర్గ బై నేచర్ ఇట్ ఈస్ దేర్, డోంట్ ఆస్క్ వెన్ అండ్ వేర్. సో దేశకాల ఆర్ ఆఫ్టర్ అజ్ఞాన, నాట్ బిఫోర్ అజ్ఞాన. దేర్ ఫోర్ ది క్వశ్చన్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ది ఆరిజిన్ ఆఫ్ అజ్ఞాన అండ్ వెన్ ఇట్ బిగాన్ డజంట్ అరైజ్. దేర్ ఫోర్ యూ కెన్ ఓన్లీ సే వన్ సెంటెన్స్, దట్ ఈస్ అజ్ఞాన ఈజ్, దెర్ ఈజ్ అజ్ఞాన అండ్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అధ్యాస. అజ్ఞాన ఈజ్, ఇట్ ఈజ్ ఫర్ నో రీజన్, ఇట్ ఈజ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ రీజన్, దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ నిసర్గ. ఎనీథింగ్ విచ్ ఈజ్ అండ్ నో రీజన్స్ ఆర్ ఆఫర్డ్, దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ నిసర్గ, ఆల్సో కాల్డ్ సహజ. సహజ ఆర్ నిసర్గ, దేర్ ఫోర్ నైసర్గికోయం లోకం వ్యవహార. దేర్ ఫోర్ ఐఆమ్ బాడీ ఈజ్ అ నైసర్గిక అధ్యాస, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. Then I have to say one more thing. There is adhyasa in our life, naisargika. It is there. It is there, that's all. Naisargikoyam, lokam vyavaharaha. Now, shastra brings in its own adhyasa. It is called shastriya adhyasa. So, you see, the person, he takes himself to be a human being. I am a human being. దట్ ఈస్ నైసర్గిక అధ్యాస. హీ ఐడెంటిఫైస్ విత్ ది బాడీ అండ్ దెన్ అహం మనుష్య, నైసర్గిక అధ్యాస. దెన్ శాస్త్ర కమ్స్ అండ్ టెల్స్ ఓకే యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, దేర్ ఫోర్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఎ హ్యూమన్ బీయింగ్, దేర్ ఫోర్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. బి మానవ, డోంట్ బికమ్ దానవ. సో దట్ హ్యాస్ టు బి టోల్డ్ టు మానవ. You need not tell an animal, pashu, you need not tell, don't, you are a pashu, don't become a pashu. You need not tell. Don't try to become, try to conduct yourself as though you are not a pashu, you are something other than pashu. You need not tell the pashu, because it nicely conducts itself as a pashu. But for a human being, you have to tell. Otherwise, he will become dānava. Therefore, shastra comes, and it takes this adhyasa which is already there in his life as the starting point to present, to enjoy in a conduct, a code of conduct. Therefore, the Shastriya code of conduct, ethics, etc., they are there by accepting adhyasa in one's life. So this adhyasa, it is all pervasive, it is everywhere. And not only Shastra accepts the adhyasa that is there in our life, but it brings its own adhyasa. It adds to the adhyasa. For example, Aham Manushyaha, it is an adhyasa. Then the Shastra says, you are a student. That is an adhyasa. Therefore, study well. Then you are a grahastha. Therefore, do karmas, etc. And do atithi puja. And so follow the grahastha dharmas. Now, grahasthatva adhyasa is eliminated. Now, enough of this adhyasa. You took yourself to be a grahastha till now. Now, you stop taking yourself to be a grahastha. Now, it is time to replace that grahastha adhyasa, grahasthatva adhyasa, by another adhyasa. That is, now you are a vanaprastha. Atma is not vanaprastha, it is another adhyasa. And then, once vanaprastha adhyasa it went on for some time, now Shastra says, you could be a sannyasi. Sannyasa is adhyasa. So, why this adhyasa of sannyasa? It is Shastriya adhyasa. Nobody took it upon himself as I am sannyasi and all that. Then Shastra imposes that adhyasa, brings in that adhyasa. What could be the reason for that Shastriya adhyasa? The reason is to eliminate one earlier adhyasa. Because the person is stuck with the adhyasa of grahastha. I am grahastha, I am a family man. This adhyasa is very pervasive. You see, sometimes in the class, I describe Atma and all that. And I say, సో యు ఆర్ నాట్ ది కర్త అండ్ ఆల్ దాట్. జనరల్లీ దట్ ఈస్ వాట్ వీ సే. వాట్ ఎల్స్ యూ కెన్ సే అబౌట్ ఆత్మ? సో ఆత్మ ఈస్ నాట్ ది కర్త. దెన్ ఇన్ ది సత్సంగ్ ఏ క్వశ్చన్ అరైజ్. ది క్వశ్చన్ ఈజ్ వీ ఆర్ ఫ్యామిలీ పీపుల్ ఇన్ డే టు డే లైఫ్ హౌ టు అప్రోచ్ దిస్ నాలెడ్జ్. ఐ టెల్ యు సీ యు ఆర్ రాంగ్. వెన్ ఇట్ కమ్స్ టు అప్రోచింగ్ ది నాలెడ్జ్ యూ షుడ్ నాట్ ఆర్మర్ యువర్ సెల్ఫ్ అగెన్స్ట్ ది నాలెడ్జ్. యూ షుడ్ నాట్ డూ దట్. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఓపెన్ టు ది నాలెడ్జ్. అండ్ సో ఐ ఆమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్. ఐ హ్యావ్ టు లివ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. సో వాట్ ఈజ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఆల్రెడీ ఆర్మర్డ్ యువర్ సెల్ఫ్ అగెన్స్ట్ నాలెడ్జ్. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ యు ఆర్ బీయింగ్ ఎ ఫ్యామిలీ పర్సన్. ఇట్ డజంట్ ఇన్వేడ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. సపోజ్ యూ గో టు మార్కెట్, యూ గో టు యు వాంట్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. Then you purchase it and drink it. Then you think that you are weighed down by the idea that I am a family man or what? Not. So, you are not weighed down by it. In fact, many times the family people behave as though they don't have a family. They misbehave also. So they are not really weighed down by this idea of a family man. Only when it comes to Atma is akarta, then suddenly we remember that we are a family man. That is not correct. So you are a family man, it remains in its place. It doesn't oppose, it is not opposite to, it is an adhyasa. And it is Shastriya adhyasa. Shastriya adhyasa, understood correctly, doesn't bind anybody. It is hell, it is there to help a person, to conduct in a particular fashion. And therefore you should, you need not armor yourself against the truth. People do that mistake. In practical day-to-day life, what to do? In practical day-to-day life, there is no such thing. There is only one life. And you should live life according to the truth. You cannot say that it is not, this is an impression. This is a false notion that life is there, truth is there. Both are not compatible. So we have to struggle with that kind of a thing. It is not like that. We have made it like that. That incompatibility is the product of our ignorance. Both you should make them compatible. And whatever is coming in the way of compatibility, you should reject. So that way you should make it compatible. Otherwise, so the Shastriya Adhyasa is there. Sannyasa is a Shastriya Adhyasa. It is not Atma Swarupa. Atma is Sannyasi, it is not the Shastram. Sannyasa is an Adhyasa. This adhyasa is as a purpose, because Shastra brings it in. The purpose is, till now I was thinking that I am a grihastha, I have a wife, a children, this kind of this notion, it goes into the blood of the person. I am the father, I am the wife, I am the husband. So this kind of a notion is so deeply ingrained in the psyche of a person. Now it is part and parcel of this the blood circulation itself. It becomes like that. So the sannyasa, it helps to neutralize all that. The person slowly, hopefully comes to know that the family can survive without him. That is the first knowledge it will happen. In fact, they can be happy without him too. That also has to prove. This true. This should be also. That should be the way. Just suppose, just because one person walked away, the people left behind, they should not become unhappy. Suppose they become unhappy, will he be happy? They should be happy. Without him they should be happy. So that this false notion, this adhyasa is gone. So sannyasa is a Shastriya adhyasa. Sometimes what happens in our lives, the Shastriya adhyasa, its purpose has to be correctly understood. We should not convert Shastriya Adhyasa into some kind of pseudo-reality. That mistake we should not do. When Shastra itself says it is Adhyasa, then we should realize it is an Adhyasa. So, for example, having taken to Sannyasa, I should not get established in the status of a Sannyasi. It should not happen. For example, here I have an Acharya, and he wrote a commentary in Hindi. It is a translation in Hindi. In fact, the translation, it lacks some responsibility. So in some places, the translator did not pay attention. He is a great scholar, did not pay attention. Without paying attention, so he just goes on translating. And in some places, if only he just looked back a little, he could see that what he wrote is just irrelevant and he can adjust it, he can correct it also. Then if only he looks back, he can correct it. He is a scholar, but he doesn't look back. He has to go on dictating, go on the print. So now we get a translation. But on the cover, Dashama Pithadhishwara, Mahamandaleshwara, it is a kind of adhyasa, nothing else. So Shastriya Adhyasa is now converted into a kind of pseudo-reality. So now I am the head of the ashram, I am the head of the Pitha, Pithadhishwara I am. Therefore when I am coming, there must be a special reception, this and that. It is an adhyasa. So sannyasa itself is an adhyasa, but one should realize that it is an adhyasa. I have one small story. I don't know whether the story really conveys what I am trying to say. You see, one young man, he was spending a lot of time outside home without studying, by wandering with friends, etc., up to late in the night. He was returning by 1 o'clock or so in the night. Some of these teenagers have this problem, so people do face it. And so the mother, she told him, "You are coming very late home. You are coming home very late. You come early." The person is not following her advice. So what she did, in the path that leads to their home, there is one big tree, and she told, "There is one demon on that tree, and if you come very late in the night, it will catch hold of you, it will bother you, therefore come early home." That is what she told. And now she expected him to come home early. This is Bhutadhyasa, I think. This is, she knows that there is no Bhuta or any such thing. Just she made an Adhyasa. And the purpose of Adhyasa is what? To make him a better individual. That is the purpose of the Adhyasa. She knows that it is an Adhyasa. Shastriya Adhyasa is like that. Now this fellow, next night, he came again at 1 o'clock. Then mother asked him, "I told you that there is a bhuta, there is a demon on that tree, and yet you came late, what is this?" Then this person told, yes, "I met that bhutam, and I befriended it, now there is no problem." That is what he told. So that means what? He has not appreciated the spirit of her adhyasa. And he has, in spite of appreciating the spirit of her adhyasa, he has converted it to his advantage. So similarly, sannyasa is one such adhyasa, shastri adhyasa. You do not assume yourself to be a grihastha anymore. Be a member of all homes. Don't try to remain as a member of one single home. Be a member in every home and take bhiksha from every available family. And you conduct your life. For that reason, just to neutralize this sense of being grihastha, sannyasa is superimposed. And so we should not get stuck at the level of sannyasa again. Aham sannyasi is also adhyasa. Therefore, we should raise above that. And aham atma, atma cha brahma, one should go into that. So all this I told just to distinguish between what is naisargika adhyasa versus shastriya adhyasa. So naisargika adhyasa versus laukika adhyasa, like sarpa, rajju sarpa adhyasa, that laukika adhyasa. So now we clearly know what is naisargika adhyasa. It is a janmajata. It is there from birth itself. It is there. And you cannot establish it, that adhyasa, that atma ajnana, which is the cause of adhyasa, in terms of its cause, its beginning, in time, etc. Okay. So ahamidam mamedamiti naisargikoyam lokam vyavaharah. Okay. Then, just one more question. I said earlier that nama is an adhyasa. So సో నౌ దెర్ ఈజ్ ఎ నామ ఫర్ ఆత్మ, ఆత్మ ఈజ్ ఎ నేమ్, బ్రహ్మ ఈజ్ ఆల్సో ఎ నేమ్. సో నౌ టూ నేమ్స్ ఆర్ దేర్ రియల్లీ ఫర్ ది రియాలిటీ. నౌ యూ హ్యావ్ టూ నేమ్స్, వన్ ఈజ్ బ్రహ్మ అండ్ ఆత్మ. సో వాట్ ఆర్ దీస్ నేమ్స్? ది రియాలిటీ ఈజ్ ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ అండ్ దేర్ ఫార్ దెర్ ఈజ్ అన్ అధ్యాస ఆఫ్ నేమ్స్ బ్రహ్మ అండ్ ఆత్మ. రియల్లీ స్పీకింగ్ దే ఆర్ నాట్ అధ్యాస, బికాస్ ది ఇఫ్ ది వర్డ్స్ try to describe the reality, then every description being an adhyasa, because every description, it comes from the memory of the mind and from the perception. Based on perception and the memory, you create a knowledge, and that knowledge is given expression. That is what a description is, right? Because all cognition is not a single entity called knowledge. It is not like that. It is a unitary process. How you know? In a cognition, from the outside there is the contribution of stimulus, and then that light reflection is the contribution of the outside. Then the sense organs contribute. They convert this stimulus, whether it is light or sound, into then sensations, nerve sensations. They could be optical sensations, or they could be olfactory sensation, whatever. So the sense organs contribute their part, and then the mastishka, the brain, integrates these sensations, and so now the result of integration is there, whatever that result, we don't know what it is. The result of that integration is there, and that result of integration is now combined with the fundamental foundations of the mind. The mind contributes its own factors. The mind contributes space, it contributes time, it contributes memory to that, and all the earlier samskaras are contributed. Now all those things are added to the sensation, the integration of sensation. And now it's mixed, it's a synthesis, and now you have cognition. When you say it is a flower, the flower, it is not a unit of knowledge, a single ekarasa jnanam, single homogeneous piece of knowledge, it is not. It is a unitary process of all these things. That is what a cognition is. And the word, a description, is an expression to that cognition. Now, this cognition and this expression, namely word, how can they describe the truth? How can this cognition grasp the truth, and how can this description grasp the truth? It is not possible. Therefore, the words Brahma and Atma, if they tell you something about the truth, then they will become adhyasa, namadhyasa. Therefore, Brahma and Atma do not tell anything about the truth. They do not, it is like, no, it is not like ayam ghataha. అయం ఆత్మ ఇస్ నాట్ లైక్ అయం ఘటః. ఘటః ఇట్ ఈజ్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫార్మ్ దట్ కుడ్ బి కాగ్నైజ్డ్ విత్ ది మైండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్. ఆత్మ ఇస్ నాట్ సచ్ ఎ వర్డ్, బ్రహ్మ ఇస్ నాట్ సచ్ ఎ వర్డ్. దెన్ వాట్ ఈస్ ద వర్డ్? బ్రహ్మ ఇస్ ఎ నెగేషన్, ఆత్మ ఈజ్ ఈక్వల్లీ ఎ నెగేషన్. బ్రహ్మ మీన్స్ దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితం తత్వం, ద రియాలిటీ విచ్ ఈస్ బృహత్. బృహత్ మీన్స్ which transcends the limitation of space. Strictly speaking, limitation of space only. Time is not involved in it, really speaking. So, in the space cannot limit the reality. The space seems to limit everything in it. It contains everything in it. And the space, does it limit itself? We don't know. Yeah, it limits itself. You can say, because it is karyam, space is a product. Then the space originates from the Brahman, the reality. Does it limit the Brahman? No, it does not. So that thing which is not limited by space, that is the meaning of Brahma. Is it a description? It is not a positive description. It is a word which only eliminates a notion. A space-wise notion is eliminated. The reality cannot be contained in space. It is the origin of space. That is the meaning of Brahma. Therefore, it doesn't provide any positive description. ఇట్ ఓన్లీ ఎలిమినేట్స్ వన్ నోషన్ దట్ కుడ్ బి దేర్ అబౌట్ ది రియాలిటీ. దెన్ ఆత్మ ఈజ్ ఏ సిమిలర్ సచ్ వర్డ్. ఆత్మ మీన్స్ అనన్య. ద రియాలిటీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎసెన్షియల్ స్ట్రక్చర్ ఆర్ యువర్ ఓన్ ఎసెన్షియల్ కంటెంట్ వాట్ ఎవర్ దట్ ఈస్. దట్ రియాలిటీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ట్రూ సెల్ఫ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆత్మ. వన్స్ అగైన్ ఇట్స్ ఎ నెగిటివ్ టర్మ్, ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ టర్మ్. దేర్ఫోర్ బ్రహ్మ అండ్ ఆత్మ దే కెనాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ అధ్యాస ఆఫ్ ఎ నేమ్ అన్ ది రియాలిటీ. దే ఆర్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎ ట్రూత్. నౌ వీ విల్ గో టు ద నెక్స్ట్ వాక్య. యు మే సే ఆహా ఓయం అధ్యాసో నామేతి. సో ఆహా మీన్స్ వదతి. సంబడి సెడ్. హూ ఇస్ దట్ సంబడి? ఆబ్వియస్లీ ది పూర్వపక్షి. Then we started with Purvaksha, the Siddhanta Vakya we have done. Now the Purvakshi, he says, what is this Adhyasa? Koyam Adhyaso Nama. You, Nama indicates a kind of ridicule. A person who wants to know, who has that goodwill, he will ask, Koyam Adhyasa. That is how he will ask. He will not ask, Koyam Adhyaso Nama. So it is like asking, what is this thing called Atma? That kind of a question. Instead of asking, what is Atma? That is a fair question, you know. So the Purvapakshi is asking. So the Purvapakshi has, he is laying a trap to the Siddhanti. The trap is like this. So you see, Koyam Adhyaso Nama means, you see, Lakshana Pramanabhyam Vastu Siddhihi. That is how there is a rule. Vastu means an entity, a category is established. Vastu Siddhi. It is established. That means we all equally agree that there is this category. That is called Siddhi. So Vastu Siddhi, it happens. So Vastu is established by Lakshana and Pramana. Lakshana means, so a description. You describe it. You tell us what it is. You give a description, verbal description you give, we will come to know. And then the pramana. So, when we want to experience it ourselves, other than the description, we want to experience it ourselves. So, which is the means of cognition? How should we experience it? Either perception or inference, what is that? That is pramana. Sometimes you can say shabda is the pramana. You can say that also. So, whatever. So what is the pramana and what is the lakshana? You tell. Koyam adhyaso nama. Because without saying anything about lakshana and pramana, just saying adhyasa hai, adhyasa is there, adhyasa is there, that doesn't establish anything. That is not the method of shastra also. So you tell what is it. This is a trap. Because you know, suppose this Siddhanti, he explains, he describes the lakshana, and he tells the pramana. Then that means the adhyasa becomes real. And when adhyasa is real, it cannot be eliminated by vichara. How real can be eliminated vichara? Jnana, you see, jnana nivartyatvam. Getting eliminated by jnana. Only ajnana can be eliminated by jnana. When it comes to eliminating real things, jnana is useless. Jnana is dumb. I mean, it may be useful in the sense that it has to be followed by karma. Suppose you know that there is a lot of dirt. Will it get removed by knowing it? No. It remains there in life. Earlier you did not know that there is dirt. You went and sat there. And so now you know that there is dirt. It's okay. This is comfortable only. So you have to perform action. You take a broomstick and do it, then the dirt will be removed. Similarly, jnana will not do anything there. So if adhyasa is established by lakshana and pramana, you will be establishing unwittingly that it is real, and therefore jnana cannot be used to eliminate it. Therefore, you have to forget this vichara and all that. Stop vichara, come and do some karma, or come and do some bhakti, etc. So, that way, he will be laying a trap. Suppose he says, no, there is no lakshana, there is no pramana. Then it is as good as accepting adhyas nahi hai. There is no adhyasa. It is the trap. Koyam adhyaso nama. So, suppose that you are unable to establish the lakshana and the pramana, then it comes to conclusion. The conclusion comes that there is no adhyasa. If there is no adhyasa, then vichara is not needed for removing adhyasa. So, again, only again stay. So, shastram na arambhaniyam. You need not start. This is shastra called Brahma Sutra. So, then Bhashyakara says, you see, as already said earlier, adhyasa is not pramana siddha. So, lakshana pramana abhyam vastu siddhihi. That doesn't apply to adhyasa. Pramana cannot establish adhyasa. Because pramana, whatever is established by pramana, is logical. That is how logic means that. You establish a thing by a means of cognition. That is called the doctrine of pure reason. I think Plato and others have followed that doctrine. So, doctrine of pure reason. So, perception and then reason. In this again, there are people who give a highest importance to perception. And some reason follows. But there are others, they don't care for perception also. What is there to observe? They are against observation. In fact, some of the post-Plato philosophers, they were ridiculing observation. What is there to observe? What will you observe? What you observe, will it be the truth? You come and sit and analyze and apply syllogism, etc. and apply rational thinking and then conclude. That is the truth. That way truth will come. Observation, if observation can give truth, then every one of the persons walking on the road will be knowing the truth. Therefore, observation is akinchitkaram. It is not the main thing. Main thing is reason. This is called the doctrine of pure reason. So, these are reason people. Now, the point is, adhyasa you are not going to establish by that kind of a doctrine. Therefore, it is not pramana siddha. But adhyasa anubhava siddha. It is there in our lives experientially. And so, and another thing, as already told, adhyasa or ajnana, it is a sadasad vilakshana. You cannot establish it as sat. Therefore, pramana won't work. You cannot negate it as non-existent. Because it is there in our life and it binds. And you can eliminate with jnana. Jnana nivartya. Therefore, it is like the movie on the screen. Movie on the screen cannot be established as something which is. Because when the light is cut off, it disappears. But at the same time, you cannot say that there is nothing on the screen. Because something appears. Therefore, it is mithya. A kind of an intermediary status. So, intermediary is between what? Between tuccham and satyam. Tuccham means non-existent. Like the horns of a rabbit. And satyam means what is satyam. Between these two, there is a category that what appears. Appears, but it is not there. Whereas a rabbit's horn, it doesn't appear. Therefore, you need not say anything about it. That rabbit's horn is not real. You need not say. Because it doesn't appear. Whereas, something which appears, but then it is not real, there only you need shastram. Otherwise, you don't need shastram for the tuccha thing. Therefore, the world, it appears. You can only say that the world appears. You cannot say that it is. So if it is, you don't need shastra. Okay, go ahead and what is. If it doesn't even appear, then also you don't need shastra to say anything about it. But you need shastra when it appears but not real. That shastra has to tell. Till then we don't know. Shastra, or you have to gain that knowledge. through the study of Shastra or whatever. These are the two important situations. It appears but not real. The Adhyasa is like that. Therefore your Pramana, it may not work there. And this Anubhuta, it is established by our experience. Okay, Pramana Siddham Na. Lakshana Pramana Abhyam Vastu Siddhihi. Okay, Pramana you eliminate. But can you give Lakshana to it? Yes, we can give Lakshana. Therefore, Koyam Adhyaso Nama, that question is understood. Then Lakshana is coming. So you may say, Uchyate. This is the Siddhanti. Uchyate means, okay, you Uchyate, now it is coming. So you please buckle up or pay attention. Now the Lakshana we will tell you. Pramana won't be told, only Lakshana will be told. There is a thing called Sambhavana, Sambhavana Bhashyam. So Lakshana Bhashyam, Sambhavana Bhashyam. Sambhavana means Adhyasa is possible, Sambhavati. It is possible. That also we will see. Now comes Lakshana Bhashyam. It is called like that. Smriti Rupaha Paratra Purva Drishtava Bhasaha. That is the definition of Adhyasa. Konama, Koyam Adhyaso Nama means Smriti Rupa Paratra Purva Drishtava Bhasaha. So you add the word Adhyasa now. So the definition becomes Smriti Rupa Paratra Purva Drishtava Bhasaha Adhyasaha. Adhyasaha is bhasaha. That is what it is, bhasaha. Bhasaha means appearance. Bhasate iti bhasaha. Gataha bhasate. Suryaha bhasate. Everything is bhasate. Jagat bhasate. So bhasate iti bhasaha. Adhyasaha bhasaha. But then, if it is a simple bhasaha, then it becomes a truth only. But it is not a simple bhasaha, avabhasaha. Avasanno bhasaha, avabhasaha. Avasannaha means negated. It is a bhasa which is ultimately negated. Avasanno bhasaha. What is avasannaha? Avasanno nama jnanena yohi bhajyate. What gets negated by jnana is called avasannaha. So avasanno bhasaha means that bhasa, that pratiti, cognition. Bhasaha is a shining, means shining in the awareness. So the light here is not the physical light, the light of awareness. Therefore, bhasaha is a cognition. So adhyasa is a cognition. Is a pratiti. Pratiti is the word. Pratiyate iti pratiti. But this cognition is not validated. It is indeed negated by knowledge, by understanding. A cognition which is negated by understanding is called avabhasaha. Avabhasa eva adhyasaha. For example, you see snake. Snake is cognized. There is a cognition of snake there. You see, he sees a snake there. He sees. It's a cognition. In fact, suppose he sees real snake and he is afraid. He sees a snake on the rope and he is afraid. Between these two situations, is there any difference? There is no difference. At that time, there is no difference. When you put battery light on, the snake is recognized as a serpent, and also you try to do something about it. That means the seeing of the snake is validated by the light. Whereas in the other case, the seeing of snake is negated, is rejected. That comes later. But at the time of pratiti, what is the difference between the two? There is no difference. Therefore it is bhasaha, adhyasaha bhasaha, a cognition, but which is later negated by knowledge. That is avasannaha. Avasanno nama yohi jnanena badhyate. Avasanno bhasaha అవభాసః అవభాసః అధ్యాసః దట్ ఈస్ కంప్లీట్ డెఫినేషన్ నౌ దట్ డెఫినేషన్ ఈస్ కంప్లీట్ ది రెస్ట్ ఆఫ్ ది వర్డ్స్ ఆర్ అన్ ఎలాబరేషన్ ఆన్ దట్ డెఫినేషన్ అవభాసః పరత్ర అవభాసః నౌ ఐఎమ్ బిల్డింగ్ అప్ ది డెఫినేషన్ పరత్ర అవభాసః సో ఏ కాగ్నిషన్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ నెగేటెడ్ బట్ దిస్ కాగ్నిషన్ ఆన్ వాట్ కాగ్నిషన్ ఆఫ్ వాట్ కాగ్నిషన్ ఆన్ వాట్ సో డూ యూ నీడ్ సంథింగ్ టు బి దేర్ అండ్ ఆన్ దట్ ది కాగ్నిషన్ టేక్స్ ప్లేస్ డూ యూ నీడ్ దట్ సపోజ్ యూ సే డోంట్ నీడ్ ఇట్ ది ప్రతీతి హ్యాపన్స్ ది కాగ్నిషన్ హ్యాపన్స్ ఇట్ ఈస్ అ ఫాల్స్ కాగ్నిషన్ దెన్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఓవర్ వై డూ యూ నీడ్ a ground for false cognition for false cognition also you need ground or what no ground is there this is shunyavadi there is no ground there is no adhisthanam but we are not shunyavadis for us adhisthanam is satyam there must be adhisthana then only an appearance can happen and this appearance is taken to be real due to ajnana and the appearance is negated by jnana అండ్ అధిష్టానం రిమైన్స్ యూ అండర్స్టాండ్ అధిష్టానం దట్ లిబరేట్స్ యూ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఫాల్స్ అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ అవర్ ప్రాసెస్ దేర్ ఫోర్ శంకర హీ డజంట్ వాంట్ టు గివ్ ఎనీ ఛాన్స్ టు దిస్ శూన్యవాది సో హీ హ్యాస్ పుట్ ది వర్డ్ దేర్ పరత్ర ఆన్ ది అదర్ అండ్ ది అదర్ మీన్స్ ది కాగ్నిషన్ ఇట్ హ్యాపన్స్ ఆన్ ది అధిష్టానం విచ్ ఈజ్ నాట్ వాట్ అపియర్స్ టు బి దట్ ఈస్ ది అదర్ snake appears on the adhisthanam of snake then it is not avabhasa it is the bhasa only snake appears on something other than snake that is paratra paratra means parasmin so by saying parasmin he is establishing the ground for the false cognition and so there is a ground there is a the adhisthanam underneath on which you superimpose underneath means not physically so in the cognition level so on which you superimpose is also not physically so on which you superimpose the snake so paratra avabhasah so that is a little expansion of that definition then purvadrushtah avabhasah so you see, the Purvadrashta, the word, is very carefully analyzed by Ratna Prabhakara. Even Paratra, he says, Paratra, you see, he says Shukti Rajata Bhranti, he takes it into account. Let us stay with that. So Shukti is the shell, and Rajata is the silver. Shukti Rajata Bhranti. Now, the cognition is, suppose I say, avabhasaha. Avabhasaha is adhyasaha. Now, rajataha avabhasaha, I say, the cognition of rajata, which is eventually negated. Therefore, it becomes arthadhyasa. Arthadhyasa, you know, it is the appearance of rajata on shukti, that is arthadhyasa. Okay, you can make it jnanadhyasa also, because all adhyasas are in this definition only. So the appearance of the silver cognition on the idam cognition, first he sees this is silver, he says. He doesn't say the shell is silver. He doesn't say that, you know. He says this is silver. So what is the ground? What is the paratra? Paratra meaning is what? For Shunyavadi, he doesn't have a problem. So rajata cognition, the cognition of rajata happens in Shunyam. So he need not establish. In Shunyam means what? It is not a thing, you know. He need not establish the ground for the appearance. Whereas for a Vaidika, for a Vedanti, he has to establish the ground. The ground is not Rajata, the ground is not Shukti. Though we call it Shukti Rajata Bhranti, సో శుక్తి ఇస్ నాట్ ది గ్రౌండ్. ఇఫ్ యూ నోస్ ది ఇట్ యాజ్ శుక్తి దెన్ దెర్ ఇస్ నో అవభాష ఎట్ ఆల్. సో ఇట్ దెర్ ఇస్ రియల్ భాష ఉంది, నాట్ అవభాష. దెర్ ఫోర్ ఇదం రజతం, దట్ ఇదం ఇస్ ది పరత్ర పదార్థ, దట్ ఈస్ పరత్ర పదార్థ, పరత్ర పద, ది పరత్ర ఇస్ ది పరస్మిన్, ఇట్స్ మీనింగ్ ఇస్ ఇదం, దట్ ఇదం జ్ఞానం. సో ఇఫ్ యూ సూపర్ ఇంపోజ్ రజతం ఆన్ ఇదం, దట్ ఈస్ అర్థాధ్యాస. ఇఫ్ యూ సూపర్ ఇంపోజ్ ది కాగ్నిషన్ ఆఫ్ రజత ఆన్ ది కాగ్నిషన్ ఆఫ్ ఇదం, రజత జ్ఞానం, ఇదం జ్ఞానే అధ్యస్యతే, దట్ ఈస్ జ్ఞానాధ్యాస. సో బోత్ ఆర్ దేర్ ఇన్ దట్ డెఫినేషన్ పరత్ర. సో దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పరత్ర? ఇస్ అయోగ్యాధికరణం పరత్ర పదార్థ. ఇసి యూ సీ సిల్వర్, వాట్ ఈస్ ది రైట్ అధికరణ? అధికరణ మీన్స్ ది గ్రౌండ్ ఫర్ సీయింగ్ సిల్వర్. సిల్వర్ దట్ ఈస్ ది రైట్ అధికరణ, యోగ్య అధికరణ. సో యూ గో టు ది మార్కెట్ ప్లేస్, ఇట్ ఇస్ కాల్ ఆపణ. ఆపణ మీన్స్ మార్కెట్. ఇట్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ నౌ. సో ఆపణస్థం రజతం, ది రజత, ద సిల్వర్ విచ్ ఇస్ దేర్ ఇన్ ది మార్కెట్ ప్లేస్, యూ సీ రజత దేర్. దట్ మీన్స్ రజత జ్ఞానం ఆన్ ది రజ ఆన్ ది యోగ్య అధికరణ. సో ది యోగ్య అధికరణ ది సబ్స్ట్రాటం ఈజ్ ది రైట్ సబ్స్ట్రాటం అండ్ యూ సీ ది రజత దేర్. సో దేర్ యు ఆర్ నాట్ సీయింగ్ రజత ఇన్ పరత్ర, పరస్మిన్ రజత జ్ఞానం ఇట్ ఈస్ నాట్. రజతే రజత జ్ఞానం, స్వస్మిన్ స్వస్య జ్ఞానం, నో ప్రాబ్లం. బట్ అయోగ్యం అధికరణం, ది సుషుప్తి ఈజ్ ది సబ్స్ట్రాటం, ఇట్ ఈజ్ ది అన్డిజర్. అయోగ్యం అధికరణం మీన్స్ ఇన్అప్రాప్రియేట్ అధికరణం, అన్రియల్, నాట్ అన్రియల్. యు హ్ టు యూజ్ ది వర్డ్స్ వెరీ కరెక్ట్లీ, యూనో. సో అన్రియల్ వీ యూజ్ ఇన్ అ డిఫరెంట్ సెన్స్ ఆల్ ది టైమ్. ది మోస్ట్ రాంగ్ అధికరణం, రాంగ్ అధికరణం, ఇన్అప్రాప్రియేట్ అధికరణం, ద రాంగ్ అధికరణ ఈస్ టేకెన్, దట్ ఈస్ దేర్ అండ్ నౌ యూ సూపర్ ఇంపోజ్ రజతం ఆన్ ఇట్. సో పరత్ర మీన్స్ రాంగ్ అధికరణ, ఇట్ మస్ట్ బి రాంగ్ అధికరణ, దెన్ ఓన్లీ అవా విల్ వర్క్అవుట్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ భాష ఓన్లీ. దెన్ వాట్ ఈస్ ది రాంగ్ అధికరణ? వాట్ ఈస్ ది రాంగ్నెస్ ఆఫ్ అధికరణ? అధికరణస్య అయోగ్యత్వం నామకిం? అధికరణస్య అయోగ్యత్వం, యూనో వాట్ ఈస్ దట్? రజత రజత అత్యంతాభావత్వం. సో దిస్ శుక్తి ఇట్ అప్హోల్డ్స్ వాట్? రజతం? నో, డజంట్ అప్హోల్డ్. ఇట్ ఈస్ అధికరణ, యూనో, సబ్స్ట్రాటం, మీన్స్ ఇట్ మస్ట్ అప్హోల్డ్ సంథింగ్. సో వాట్ ఈస్ ఇట్ దట్ ఇట్ అప్హోల్డ్స్? ఇట్ అప్హోల్డ్స్ రజతం, దెన్ ఇట్ ఈస్ నాట్ అధ్యాస. ఇట్ డజంట్ అప్హోల్డ్స్ రజత, రజత, దెన్ వాట్ ఈస్ ఇట్ ఇట్ అప్హోల్డ్స్? సో విత్ రిఫరెన్స్ టు ది మిస్కన్సెప్షన్ దట్ వీ హ్యావ్, ఇట్ అప్హోల్డ్స్ ది అబ్సెన్స్ ఆఫ్ రజత, రజత అభావవత్. సో రజత అభావవతి ఆన్ దట్ విచ్ హ్యాస్ ది అభావ ఆఫ్ రజత, యు సీ రజత, దట్ ఈస్ అధ్యాస. రజతాభావవత్వం, దట్ ఈస్ ది అయోగ్యత్వం ఆఫ్ అధికరణ. సో పరత్ర మీన్స్ రజతాభావవతి. వాట్ ఈస్ దట్? డజన్ మ్యాటర్. శుక్తి డజన్ మ్యాటర్, బికాస్ వెన్ యు సీ రజత యు డు నాట్ సీ ఇట్ యాజ్ శుక్తి. వెన్ యు సీ రజత యు సీ ఇట్ యాజ్ దిస్, అండ్ దట్ దిస్ ఇట్ అప్హోల్డ్స్ ది అబ్సెన్స్ ఆఫ్ రజత. ఇట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ నథింగ్, ఇట్ ఈస్ నాట్ శూన్యవాద, ఇట్ ఈస్ నథింగ్, దట్ ఈస్ శూన్యవాద. ఇట్ ఈస్ నాట్ నథింగ్, ఇట్ ఈస్ సంథింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నథింగ్, దెన్ దెర్ ఈస్ నో అధ్యాస ఎట్ ఆల్. ఇట్ ఈస్ సంథింగ్. వాట్ కైండ్ ఆఫ్ సంథింగ్? ఇట్ ఈస్ దట్ సంథింగ్ విచ్ అప్హోల్డ్స్ ది అబ్సెన్స్ ఆఫ్ రజత, అండ్ యూ ఎండ్ అప్ సీయింగ్ రజత ఇన్ ఇట్. దేర్ ఫోర్ ఇట్ బికేమ్ అన్ అవభాస, అండ్ దట్ ఈస్ అధ్యాస. దట్ ఈస్ ది పరత్ర పదార్థ. దెన్ స్మృతి రూప, పూర్వదృష్ట, ఐ విల్ కమ్ టు దాట్. స్మృతి రూప, యు సీ రజతం, ఇట్ ఈస్ నాట్ రజత, యు సీ రజత. వేర్ ఫ్రమ్ దిస్ రజత హ్యాస్ కమ్? ఇట్ ఈస్ కంట్రిబ్యూటెడ్ బై ది మైండ్. ఐ టెల్ యూ, మైండ్ కంట్రిబ్యూట్స్ ఇట్స్ ఓన్. సో నౌ సపోజ్ వాట్ యు సీ ఈస్ ఫాల్స్, దెన్ ఆర్ యూ కంక్లూడింగ్ ఇన్ టు అద్వైత, ఆర్ ఆర్ యూ కంక్లూడింగ్ ఇన్ టు ద్వైత? వాట్ ఈస్ దాట్? అద్వైత. వాట్ యు సీ ఈస్ ఫాల్స్ అండ్ దేర్ ఫోర్ అధికరణం ఎలోన్ బికమ్స్ రియల్, దట్ ఈస్ అద్వైత, రైట్? సపోజ్ ఎ ద్వైతి ఈజ్ దేర్, దిస్ ద్వైతి దేర్ యాటిట్యూడ్ ఐ టెల్ యూ, ఐ నో ది ద్వైతిన్స్, దేర్ శాస్త్రం ఐ నో, అండ్ ది పీపుల్ హూ స్టడీ ఇట్ ఆల్సో ఐ నో, దే ఆర్ ఇన్ మోర్టల్ ఫియర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎనీ అవభాష, బికాస్ ఇఫ్ దే హ్యావ్ టు స్టాల్ అభ్యాస, అవభాష ఆర్ అభ్యాస, ఇఫ్ దే యాక్సెప్ట్ అభ్యాస ఇన్ వన్ ఏరియా, then Advaiti will extrapolate it, this Abhyasa, everywhere. And finally he will drag the entire Jagat into Abhyasa. And so finally Advaitam alone will remain. Therefore you have to stall this fellow here itself. Therefore, what they try to do, you know, this Rajata that we see, they try to say it is real. They have to say it is real. Therefore, he is seeing real rajatam only. That means, then what is seen becomes real. So for a dvaiti, what is seen has to become real. For an advaiti, what is seen is unreal and he is safe. So, therefore what they say, the rajatam that he sees is there in the memory. That the rajatam of the memory that he sees there. Therefore now adhyasa is memory. If adhyasa is memory, is it right or false? It is right only. Memory, what is wrong with memory? It is right only. There is nothing wrong in it. Therefore, this attitude of the Dvaitins to convert a false knowledge into a memory and thereby imparting some kind of validity to that is not acceptable. It is not memory. When you see silver in the shell, you are not remembering silver. It is not memory. But of course it is a contribution of the mind. Contribution from the memory only. The source is same, but the outcome is not same. That is the distinction I will show. Therefore, it is something like memory, but not memory. Smriti rupaha. Because you have to connect it to the samskaras of the mind. And what is in mind, you have to connect it to that. Because outside there is no rajatam. But rajatam is seen. So now where from you will bring this, that experience you have to explain. While explaining the experience, you should not just reject it. First explain it and then say that this is how the experience has originated. And so this is the false input in it, and therefore it is a false experience, you conclude like that. But first you tell how rajatam has entered into the picture. So it has come from the memory apparatus of the mind. But then it is not memory. Memory is a correct cognition only. So what I saw I remember, and the time gap also will be there. So it is correctly remembered, there is no problem in it. So it is not memory. But it is not altogether unlike memory. Therefore, smriti rupaha means smriti sadrushaha, something similar to memory. So, that is how the mind contributes, the rajata, in an adhikaranam where it is not there. So, smriti rupaha paratra avabhasaha adhyasaha, then purvadrushta avabhasaha, that has to be added. We will do it in the next class. పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.